Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 30, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే మళ్ళీ మనము ఏదైనా టెక్నాలజీ గురించో లేకపోతే కొద్ది గొప్ప ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమా తీశారన్నప్పుడు మరి అది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటము, దాని గురించి మీకు చెప్పడము జరగకపోతే అదనమాట. ఇంకా హాట్ టాపిక్ ఎందుకు అవుతుంది? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు ఏంటంటే బాలీవుడ్ ఏదైనా చేస్తే మనము దాన్ని పెద్ద ఆశ్చర్యంలో చూసేవాళ్ళం, వా అసలు ప్రపంచ స్థాయి సినిమా తీశారు అది ఇది అని. బేసిక్గా అయితే హాలీవుడ్ని కొద్దో గొప్ప మీట్ అయ్యేటటువంటి కొన్ని మెథడిక్ మూవీస్ ఏమన్నా వచ్చినాయంటే బాలీవుడ్లో వచ్చినాయని ఇదివరకు చెప్పుకునేవాళ్ళు. బట్ ఈ మధ్యకాలంలో టాలీవుడే తిరగరాస్తోంది. ఎస్, అన్ని విధాలుగా టాలీవుడ్ అసలు ప్రపంచ స్థాయి సినిమా క్యాన్వాస్ మీద తనకంటూ చెరగని ముద్ర ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలోనే వేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, ద బిగినింగ్ అండ్ కన్క్లూజన్ రెండు కూడాను మనము చేసిన సినిమాలు. ఇదివరకు ఏంటంటే ఈ సాంబార్ సినిమాలు లేకపోతే సౌత్ ఇండియన్ సినిమాలు అది ఇది అని లక్ష రకాలు చెప్తారు. కానీ మనకి అంటే అప్పట్లో అది చూసినప్పుడు పర్వాలేదులే అని అనుకున్నారు. వాళ్ళేంటి అసలు చిచ్చే ఇలాంటి సినిమాలా, మనం తీసినప్పుడు మనకి మనమే గొప్ప, మళ్ళీ ఈ సినిమా బాగుందని తమిళ్లో రీమేక్ చేస్తారు, కన్నడలో రీమేక్ చేస్తారు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. లైక్ పోకిరి తర్వాత ఇలా చాలా సినిమాలు తర్వాత తమిళ్లో అక్కడిక్కడ వచ్చినాయి. స్టిల్ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, అంటే అది ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఒకటి లేదు, దానివల్లే బాలీవుడ్ వరకు రీచ్ అవ్వలేకపోతుంది అని అనుకుంటారు. అందుకే కదా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తర్వాత మళ్ళీ నీ ఎయిమ్ ఏంటి అంటే బాలీవుడ్లో పనిచేయాలి అని అంటూ ఉంటారు. హిందీలో ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే ఫస్ట్ చెప్పడమేమో చిచ్చి, ఫస్ట్ నాకు ఛాన్స్ ఇచ్చింది తెలుగు, తెలుగే నా ఫస్ట్ ప్రయారిటీ అంటారు. తర్వాత కట్ చేస్తే 4-5 ఏళ్ళు అసలు తెలుగులో కనపడే కనపడరు. హోప్ యూ గాట్ మై పాయింట్. నేను చెప్పేది ఇలియానా గురించి. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ మెనీ హీరోయిన్స్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ హీరోలు ఏంటంటే కొద్ది గొప్ప టాలీవుడ్ కనెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడాను ముందు జనరేషన్ వాళ్ళు కూడా టాలీవుడ్లో సూపర్ డూపర్గా హీరోస్గా ఏలిన వాళ్లే కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడాను ఖచ్చితంగా ముందు ఇక్కడే బాగా వేస్తారు. ఇక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు బాలీవుడ్కి వెళ్తారు. బాలీవుడ్లో ఇప్పుడు రాణా లాంటి వాళ్ళు వెళ్ళారు, ఒక 2-3 సినిమాలు చేశారు. స్టిల్ దే కుడ్ నాట్ కాప్ ద ఎనీ నిచ్, అంటే వాళ్ళకి సంబంధించినంత మటుకు మేబీ కెరీర్ పరంగా ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ కొంచెం పెద్దవాళ్ళతో చేసామని చెప్పుకోవడానుకుంది. లైక్ అమితాబ్ బచ్చన్తో యాక్ట్ చేయడం కానీ లేకపోతే ఒక పెద్ద బ్యానర్లో చేయడం కానీ ఇలాంటివి. స్టిల్ ఇంకా ఏంటంటే, అరే సౌత్లో గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు, అవి మనం చూసి మనం కూడా రీమేక్ చేయాలనేటటువంటి థాటు బాహుబలికి ముందు పెద్దంత రాలేదనే చెప్పుకోవచ్చు. అసలు నెపోటిజంని సూపర్ డూపర్గా సపోర్ట్ చేసేటటువంటి కరణ్ జోహర్ కూడాను బాలీవుడ్లో ఎప్పుడూ కూడాను ఈ అతన్ని ఏదో నిక్ నేమ్తో కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఎన్ఆర్ఐ 3 ప్యాంపరింగ్ చేసేవాడు, అంటే ఎన్ఆర్ఐ 3 మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎమోషన్స్ని ఎక్కువగా ఎన్కాష్ చేసుకునేవాడు, ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే తన మూవీస్ అన్నీ కూడాను ఎక్కడో యూకేలో, యూఎస్లో, ఇంకొకడో ఎక్కడో వేరే చోట మంచి పాష్ లొకేషన్లో, పాష్ ఇళ్లల్లో, ఏమీ అసలు ఉద్యోగం చేసినట్టు కూడా అసలు కనపడదు. ఎక్కడ అంతా ఆడుతూ పాడుతూ ఉన్నట్టే ఉంటారు, సిల్లీ సిల్లీ విషయాల మీద గొడవ పడుతూ ఉంటారు. అదే వాళ్ళకి పెద్ద గొప్ప గొడవలు, లైఫ్లో బర్నింగ్ ప్రాబ్లమ్స్, సమస్యలు ఇలాంటివే ఉంటాయి. అయితే అమిడ్స్ట్ వీటన్నిటి మధ్య కూడాను ఒక విషయం ఉంది. ఈ బాహుబలి రిలీజ్ అప్పుడు రాణా వెళ్ళి మాట్లాడట, అండ్ అంతకుముందు డిపార్ట్మెంట్ అని అవనివని చేశాడు, ఆర్జీవితో చేశాడు కాబట్టి మేబీ అందువల్ల అది హిట్ అవ్వలేదేమో. అది కాకుండా కూడా బిపాష బసుతో ఒక సినిమా చేశాడు. సో ఈ చనువుతోటి కొద్ది గొప్ప బాలీవుడ్లో తనకి గ్రిప్ ఉంది కాబట్టి అమితాబ్ బచ్చన్ వాళ్ళందరితో కాస్త పరిచయాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కరణ్ జోహర్తో తనే అనుసంధానకర్తగా ఉండి మధ్యలో ఇదిగో ఇలా మేము ఒక లార్జర్ దాన్ లైఫ్ మూవీ చేస్తున్నాం రాజమౌళి అంటే అసలు అది ఇది అని చెప్పి చెప్పి అంతకుముందు ఈగ అవి ఇవి కొద్దిగా గొప్ప డబ్బైనాయి బట్ స్ట్రైట్ మూవీస్ ఏం రాలేదు. సో బాహుబలితో హిందీలో కూడాను అంటే అది ట్రైలింగ్వల్గా చేద్దాము, దాన్ని ఎవరైనా కొంచెం మంచి పెద్ద ఎందుకంటే ఆల్రెడీ పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి మామూలు వాళ్ళు అనుకోండి దాన్ని విత్స్టాండ్ అవ్వలేరు ఆ ఖర్చుని. సో ఎవరైతే తీసుకుంటారు అని అంటే అప్పుడు అమితాబ్ బచ్చన్ కరణ్ జోహర్ని పిలిచి నువ్వు చేస్తావా అని అడిగితే కరణ్ జోహర్కి స్టోరీ నచ్చి బాహుబలిని తను హిందీలో ప్రొడ్యూస్ చేశాడు, తను డిస్ట్రిబ్యూషన్ తీసుకుని తర్వాత ప్రొడ్యూస్ కూడా చేశాడు, అంటే కొద్ది డబ్బులు పెట్టుబడి పెట్టాడు. అప్పుడు అది ఎంత పెద్ద హిట్ అయింది, హ్యూజ్ హిట్ అయింది, బిగినింగ్ కానీ కన్క్లూషన్ కానీ ఎంత కలెక్షన్స్లో సునామీ సృష్టించిందని తెలిసిన తర్వాత అప్పుడు కొంచెం చూపు ఆనింది, ఓకే ఇక్కడ కూడా మంచి సినిమాలు చేస్తున్నారు, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అని చెప్పి. అలా చేస్తున్న టైంలో కాన్సన్ట్రేట్ చేస్తున్న టైంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు తీస్తున్నటువంటి రోబో వర్షన్ 2.0 ఈ సినిమా కూడా కరణ్ దృష్టిని ఆకర్షించింది. బట్ దెన్ ప్రతిసారి తమిళ యాక్టర్స్ లేకపోతే తెలుగు యాక్టర్స్ ఉంటే హిందీ వాళ్ళు చూడటానికి ఇష్టపడరు అని అనుకున్నాడో ఏమో, మొత్తానికి ఈ మధ్య కాస్త కూస్త ఒక్క హిందీ వాడన్నా ఉంటే ఇంకొంచెం బాగా దానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని ఆలోచించి లైకా ప్రొడక్షన్స్ వాళ్ళతో మాట్లాడి ఏం చేశాడు, ఒక క్యారెక్టర్ కింద టాప్ అంటే ఖాన్స్ కాకుండా హయ్యెస్ట్ గ్రాసర్ ఎవరు, అక్షయ్ కుమార్. సో ఖాన్స్ ముగ్గురిని తీసుకోకుండా అక్షయ్ కుమార్ని తీసుకుని ఇతన్ని క్యాస్ట్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశాడు. లైకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అండ్ దెన్ దిస్ మెటీరియలైజ్డ్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన క్వాలిటీస్ కాస్త ఒక 3-4 ఉన్నాయి. రోబో 2.0 వర్షన్ రివ్యూ గురించి చెప్పుకోవాలి అని అంటే ముందు బేసిక్గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి, అందుకే చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువు నా బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
నీకురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగరగిలేను దీయని జ్వాల
గలగల పారే బలపులలోనే సాగెను జీవన రాగాల నావా
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిల కిల నవ్వులు చిలికిన.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం రోబో వర్షన్ 2.0 గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ రోబో గురించి కన్నా శంకర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు అసలు అంటూ స్టార్ట్ చేసింది శంకరే. రాజమౌళి సరే ఆ తర్వాత వచ్చాడు. ఒక సినిమా తీయడానికి శంకర్కి ఎంత టైం పడుతుందో దానికి 4 టైం ఎక్కువ పడుతుంది రాజమౌళికి. శంకర్ మూవీస్లో విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అది ఇప్పుడు కాదు, మీరు భారతీయుడు సినిమాని తీసుకోండి, అది ఎప్పుడో వచ్చింది. అప్పటికే తను తీసిన ప్రతి పాటలో, అందులో ప్రతి పాటలో కూడాను కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పచ్చని చిలుకలు తోడుంటేలో కూడా. అందులో తుమ్మెదని పెట్టి ఇంక్ పెన్లో ఆ ఇంక్ పెన్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి అట్లా. అంటే విజువల్ ఎఫెక్ట్స్ పెడితేనే సినిమా అనేది కాదు, బట్ ఏంటంటే అరే మనకు అసలు అప్పుడు కంప్యూటర్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ అసలు ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో, అది రేటెడ్ డ్రెస్ మేమేస్తాయో, సైడ్లో కూడాను మెట్లు వచ్చేటట్టు, పియానో మెట్లు వచ్చేటట్టు, నీళ్ళలో దూకేసినట్టు అడ్డదిడ్డంగా, సో అవన్నీ కూడాను మైకేల్ జాక్సన్ రిమెంబర్ ది టైమ్ని గుర్తు చేసేటట్టుగా ఉన్న మాయా మచ్చింద్ర సాంగ్ కానీ ఇవన్నీ కూడాను అంటే మనిషిని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మామూలుగా కూడా చెప్పచ్చు ఆ విషయం, బట్ ఒక లార్జర్ దాన్ లైఫ్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఒక టెక్నికల్లీ హై మూవీ తీస్తాడు. సెకండ్ పాయింట్ తను తీసే ప్రతి దాంట్లో కూడాను ఖచ్చితంగా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. ఏదో ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం తీయడం అనేటట్టు ఉండదు అసలు తనకి. ఖచ్చితంగా తను తీసే ప్రతి సినిమాలో అంతర్లీనంగా ఒక మెసేజ్ లేకుండా అసలు తీయడు. అయితే ఎప్పుడూ కూడాను ఒక మెసేజే చెప్పారు, లేకపోతే అపరిచితుడు ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఏదైనా సరే అందులో ప్రతి దాంట్లో కూడా తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎంతటి కష్టాలైనా సరే ఎదుర్కొనేటటువంటి ఒక విషయంగా చెప్తూ మధ్యలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవుతుంది. ఇప్పుడు రోబో ఉంది, రోబోలో కూడాను అన్నీ ఉన్నాయి. అంటే మెషిన్కి అలవాటు పడ్డ వ్యక్తి ఎలా ఉంటాడు, మెషిన్కి కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది, ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనిషిలో ఉండేటటువంటి బలహీనతలు సమాజానికి ఏ విధంగా చేటు చేస్తాయి అనేది చాలా బాగా చూపించారు. సో ఆ తర్వాత ఐ సినిమా తీశాడు, అది టెక్నికల్లీ హై వాల్యూస్, అసలు ఒక రేంజ్లో దానికి ఖర్చు కూడా పెట్టారు. అసలు విక్రమ్ పడ్డ కష్టమైతే మనకి మామూలుగా కనపడదు. అది ఒకసారి ఫిలింఫేర్లో కూడా చెప్పాడు తను, స్పీచ్ అంటే అవార్డు తీసుకుంటూ స్పీచ్ క్రిటిక్ బెస్ట్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది తమిళ్లో. అప్పుడు నా పిల్లలు నన్ను చూసి భయపడేవాళ్ళు, ఏంటి ఇట్లా అయిపోతున్నాడు అని. అది ఒక క్యారెక్టర్ కోసం చేస్తున్నానంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. మా ఆవిడ భయపడింది నేనేమైపోతాను అని. సినిమా ఏమో ఫ్లాప్ అయింది, స్టిల్ నేను ఫ్లాపా హిట్టా అనేది పక్కన పెడితే, నేను నమ్మిన క్యారెక్టర్కి నేను ఇది చేస్తే బాగుంటుందని నేను యాక్టింగ్ నేనైతే చేద్దాం అనుకున్నాను, దానికి నా 100% ఎఫర్ట్ పెట్టడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పాడు. సో ఇలా మామూలుగా ఒక సినిమా తీయడానికే ఈ మధ్యకాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, టెక్నికల్ వాల్యూస్ అనుకోండి, 24 క్రాఫ్ట్స్లో ఉండేటటువంటి మనుషులకి ఇవ్వాల్సిన ఖర్చు అనుకోండి, ఏది చూసుకున్నా మీడియం బడ్జెట్ మూవీ తీయాలి అని అంటే ఒక 5 కోట్లు 10 కోట్లలో అవుతుంది, 50 కోట్లు. అయితే ఒక గ్రాండ్ విజన్తో కళ్ళు చెదిరేటటువంటి ఒక నిర్మాణ విలువలు ఉన్నటువంటి సినిమాలు తీసేవాడు శంకర్. ఎప్పుడు దొంగ దొంగ టైంలోనే మణిరత్నం తీస్తున్నప్పుడు అప్పుడే అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నాడు శంకర్. అప్పుడు దాంట్లోనే అసలు ఎంత టెక్నికల్లీ హై వాల్యూస్ ఉన్న మూవీ అది. అసలు అప్పట్లో ఏటీఎం అంటే ఏంటో తెలియదు, ఒక మొబైల్ అంటే ఏంటో తెలియదు. ఆ రోజుల్లో ఆర్జీవి ఇచ్చిన కథకి మణిరత్నం డైరెక్షన్ చేస్తే, అసిస్టెంట్ డైరెక్టర్గా శంకర్ ఉంటే, ఆ మూవీ ఎంత టెక్నికల్లీ హై వాల్యూస్ ఉన్నదో మనకు అర్థం కూడా కాదు అప్పట్లో, కాబట్టి మనకు అర్థం కాదు. అంటే ఒక 10 ఇయర్స్ అడ్వాన్స్లో తీశారు ఆ మూవీని. అదే మూవీ కనుక ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే అసలు అందరికీ అర్థమయ్యేది. అప్పుడేంటంటే ఏంటిది ఒక చిప్లోనేమో నంబర్స్ ఉండడం ఏంటి, అందులో మొత్తం డబ్బు ఉండడం ఏంటి అనుకున్నారు. ఏటీఎం అన్నప్పుడు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు కాదు, అట్లీస్ట్ ఒక 10-20 ఏళ్ల క్రితం కనుక ఆ మూవీ వచ్చి ఉంటే భలే ఉండేది. అసలు అందరికీ అర్థమయ్యేది, సాధ్యమే అని తెలిసేది, ఇప్పటి సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా ఉందని కూడా అర్థమయ్యేది. సో అలాంటి ఒక కళ్ళు చెదిరేటటువంటి నిర్మాణ విలువలు ఉన్న సినిమాలు అందించేవాడు శంకర్. ఇప్పుడు కూడా మిగతా డైరెక్టర్స్ కూడా ఆ స్థాయి గ్రాండ్ విజువల్స్కి ఇప్పుడు వచ్చారు, తను ఎప్పుడో వచ్చాడు. సో మరి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అదే విజన్వి తీస్తున్నప్పుడు తను అంతకు మించి తీయాలి కదా, అందుకని తను సెట్ చేసుకున్న స్టాండర్డ్ని తనే రేస్ చేసుకున్నాడు, ఆ స్టాండర్డ్ బార్ని. అందుకనే ఆ రేస్ చేసుకున్న అప్లోడెడ్ వర్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి ఇదే బెస్ట్ టైం అనుకున్నట్టున్నాడు. 2.0తో మన ముందుకు వచ్చాడు. ఆల్రెడీ బాహుబలితోటి ఇండియన్ సినిమా మార్కెట్, ఆర్ రాదర్ సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత అనే దాని మీద ఒక అవగాహన రావడం కూడా, ఎప్పటి నుంచో శంకర్ రోబో తీద్దాము అని అనుకున్న దాని సీక్వెల్కి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనుకున్నాడు. సాధారణంగా శంకర్ మూవీస్లో పాటలు చాలా బాగుంటాయి. రోబోలో మీరు గమనిస్తే అసలు ఆ న్యూటన్ సూత్రమే నువ్వు ఆ పాటను చూసారు, ఆ ఎడారి అదంతా, ప్రతి ఒక్క పాటలో విజువల్స్ సూపర్ గ్రాండ్గా ఉంటాయి. జీన్స్లోనేమో 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ చూపించారు, రోబోలో కూడా అట్లాగే చూపించారు, ఐలో కూడాను అసలు ఆ ఒక్క పాటకి అంత ఖర్చు పెట్టి అంత టెక్నికాలిటీస్ అంత మేకప్ అవన్నీ చూసారంటే మనకు అర్థమవుతుంది. అయితే ఐ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. అంటే శంకర్కి ఎందుకో మరి, శంకర్కి మణిరత్నంకి రెహమాన్ కొంచెం ఎక్కువ దిల్లు పెట్టిస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. అండ్ రోబో కూడా అందుకే పాటలు చాలా బాగా వచ్చినాయి. తర్వాత 3 ఇడియట్స్ తెలుగు రీమేక్ చేశాడు, అది ఐ, ఈ రెండు మాత్రం అట్టర్ ఫెయిల్యూర్స్. మరి ఆ తర్వాత ఇప్పుడు 2.0తో సీక్వెల్తో మళ్ళీ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఇందులో అసలు పాటలు లేవు, ఉన్న ఒక్క పాట టైటిల్స్లో పడుతుంది. సో మరి రెహమాన్ అనగానే మనం ఒక టైప్ ఆఫ్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మరి అసలు పాటలే లేనప్పుడు, అది కూడా వచ్చే ఒక్క పాట టైటిల్స్లో వస్తున్నప్పుడు, మరి అంత పెద్ద టెక్నీషియన్ని ఎలా వాడుకున్నారు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జారుగా. కొంటినే చాలా ప్రేమ పాఠములను చదువుకుంటినే ఓ బాలని వయార మెల్చి మరులు కొంటినే చాలా ప్రేమ పాఠములను చదువుకుంటినే మరువనంటినే మరువనంటినే ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జారుగా. నాడనే వయసు సొగసు తలచి తలచి మురిసి నాడనే ఓ వన్న చిల్నెలన్ని చూసి వలచి నాడనే వయసు సొగసు తలచి తలచి మురిసి నాడనే కలిసి రాగదే కలిసి రాగదే ఓ జారుగా హుషారుగా షికారు పోదమా నాడనే కనులు తెరిచి ఎదుట నిన్నే కాంతి నాడనే ఓ కలలలోన తెలియ నిన్నే పిలిచి నాడనే కనులు తెరిచి ఎదుట నిన్నే కాంతి నాడనే వరించి నాడనే వరించి నాడనే ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా జోరుగా.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒక మూవీకి ఎంత రిచ్ ఒక విజువల్ కానీ లేకపోతే 24 క్రాఫ్ట్ టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్టార్స్ కానీ ఉంటారో దాన్ని బట్టి మూవీ హిట్ అవుతుంది అనేటటువంటి స్ట్రాటజీ ఎప్పుడూ పాటించకుండా మసాలా ఉంటూనే అంతర్లీనంగా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి శంకర్ మూవీ రోబో 2.0 గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా పాటల్లో అందమైన లొకేషన్స్, ఖరీదైన సెట్లు చూపించేసి ఏదో సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద తన హీరో ఏదో పోరాటం చేసేస్తే చాలదు అని ఈ తరం ఆడియన్స్కి కావాల్సిన స్కేల్లో టూని ఒక లార్జర్ దాన్ లైఫ్గా ఊహించాడు. అయితే ప్రతిసారి ఇలా డబ్బులు పెట్టిన నేను ఇలా పెట్టాను కాబట్టి నాకు ఇంత రావాలి అనేది అంత ఈజీ కాదు. ఎంత హెవీ స్టార్ క్యాస్ట్ ఉన్నా, ఎంత విపరీతమైన బడ్జెట్ పెట్టినా కూడా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చూసాం ఏ రేంజ్ ఫ్లాప్ అయింది అనేది. ఆఖరికి అమీర్ ఖానే స్వయంగా టీవీలో అక్కడ కనపడి ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఎక్స్ట్రీమ్లీ సారీ ఇట్లా అవుతుంది అనుకోలేదని చెప్పాడు. సో సాధారణంగా మనకి ఒక మంచి స్కై స్క్రేపర్స్ అలాంటివన్నీ ఉండి ఏదైనా పెద్ద భారీ ఆకారాలు ఉన్న జంతువులు అవి ఇవి వచ్చేసి అవన్నీ ఏదైనా దాడి చేయడం లేకపోతే ఉపద్రవాన్ని సృష్టించడం, జైంట్ ఆకారాలు ఉన్నటువంటి ఏదైనా వ్యక్తులు కానీ జంతువులు కానీ కొట్టుకుంటూ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇఫ్ మన మూవీస్లో ఉన్నా కూడా వి కాంట్ ఎక్స్పెక్ట్ దాట్ టు బీన్ సచ్ ఎ రేంజ్, అంటాం అంత మంచి విజువల్స్ అన కష్టం అది. బట్ మనం అనుకోవాలి కానీ అదే స్థాయి థ్రిల్ని మన భాషలో మన యాక్ట్రెస్తో ఈజీగా మనం చేయొచ్చు అని ప్రూవ్ చేసిన మూవీ రోబో 2.0. హాలీవుడ్కు ఉన్నటువంటి రిసోర్సెస్, బడ్జెట్ మిగతా దేశాల చిత్ర పరిశ్రమకి వీలు కాదు కాబట్టి అవి ఓన్లీ హాలీవుడ్కే పరిమితము అని ఎవరైనా అనుకుంటే నో, హియర్ వీ హ్యావ్ శంకర్. అదే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించగలిగాడు అండ్ అంతకన్నా చాలా తక్కువ బడ్జెట్లో. 400 crores ఈజ్ జస్ట్ పీనట్స్ హాలీవుడ్ మూవీస్తో పోలిస్తే. ఒక సూపర్ హీరో, ఆ సూపర్ హీరోకి ఏదో ఒక టాస్క్ వస్తుంది, వీళ్ళనేమో మహాబలవంతుడు, ఇవన్నీ మనం హాలీవుడ్ మూవీస్లో ఏదన్నా స్టార్ హీరో మూవీస్ అంటే సూపర్ హీరో మూవీస్లో చూస్తూనే ఉంటాం. అదేంటో కానీ ఏలియన్స్ లేకపోతే ఏదైనా విచిత్రమైన ఆకారాలు ఉన్న జంతువులు ఇలాంటివన్నీ కూడాను ఎప్పుడు విచిత్రమైన రోగాలు ఇవన్నీ ఎప్పుడు యుఎస్నే అటాక్ చేస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇంకేం బాధలు లేనట్టు. సో అలా ఒక సూపర్ హీరో వర్సెస్ జైంట్ ఫోర్స్ అనేది హాలీవుడ్ మూవీలో ఎప్పుడు వస్తున్నటువంటి ఒక సబ్జెక్టే. ఎన్ని సినిమాలు వచ్చినాయో ఇక మీదట ఎన్ని వస్తాయో మనం అసలు లెక్క పెట్టలేము కూడా. అలాంటి మూవీస్ని మన వాళ్ళు కూడా తీయచ్చు అని ప్రూవ్ చేసింది టూ. ఓపెనింగ్ టైటిల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు శంకర్. 3D టెక్నాలజీతోటి హాలీవుడ్ సినిమాలు మామూలుగా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి వాటికన్నా ఇది ఇంకా అంటే బ్యూటిఫుల్గా ఉంటుందేమో అని అనిపించేటట్టు టైటిల్ దగ్గర నుంచి ఆ డిజైనింగ్ అదంతా చాలా క్రియేటివ్గా చూపించి అసలు మనల్ని ఫస్ట్ నుంచే కట్టిపడేస్తాడు. ఇక కథలోకి వెళ్ళడానికి ఏదో ఫస్ట్ నుంచి కొంచెం ఏదో కొంచెం డిలే చేసి కొద్దిగా ఒక లవ్ ట్రాక్ పెట్టి ఇలా ఏముండదు. రైట్ ఫ్రమ్ సీన్ 1 డైరెక్ట్గా సమస్యని హైలైట్ చేయడానికే వాడుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే మనం ఇమీడియట్గా ఎంగేజ్ అయిపోతాం, ఓకే స్టోరీ స్టార్ట్ అయిపోయింది అని. సెల్ ఫోన్లు ఎగిరిపోవడంతో పాటు కొంతమంది హత్యలు జరగడం, వాళ్ళు ప్రామినెంట్ పర్సనాలిటీస్ అవ్వడం, ఇవన్నీ అంటే ఈ రోడ్డు మొత్తం కూడాను ఫోన్లతో నిండిపోవడము, అడవి లాంటి విజువల్స్, ఇలాంటివన్నీ ఇన్స్టెంట్గా మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏం జరిగిందనే తెలియకుండా చూపిస్తూ ఉండడం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది. అవుతోంది ప్రాబ్లం ఇది అని తెలుసు, కానీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు. దానివల్ల ఏంటంటే నో ఎమోషనల్ కనెక్ట్ అట్ ఆల్, ఓన్లీ అవుతోంది కాబట్టి సస్పెన్స్ మాత్రం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షయ్ కుమార్ నెగిటివ్ ఆరాని న్యూట్రలైజ్ చేయడం కోసం అని చెప్పి ఇంటర్వెల్ సీక్వెన్స్ కొంచెం స్టేల్ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఎవరన్నా ఇట్లాంటి వెతుకుపోతున్నారు లేకపోతే ఏదైనా చేస్తున్నారంటే మనకి ఒక రకమైనటువంటి ఓకే వీళ్ళు విలను వీళ్ళేమో హీరో అని మనకు తెలిసిపోతుంది. ఈ సినిమాలో మనకి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకోండి, లేకపోతే ఇంట్రెస్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అర్థం కాదు మనకి ఎవరు హీరో ఎవరు విలన్ అనేది. ఎందుకంటే ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది మనకి. ఎందుకు అనేది నేను చెప్పి స్పాయిల్ మాత్రం చేయను. బట్ అంటే రజనీకాంత్ అంటే చిట్టి రోబో ఏదో విన్యాసాలు చేస్తూ ఉంటాడు, బట్ అంత ఎఫెక్టివ్గా అనిపించదు కంపేర్ టు వన్. ఎందుకంటే వన్లో ఏంటంటే మనకి ఐశ్వర్య లాంటి అందగత్తె, ఒక లవ్ ట్రాక్, కొంచెం అది ఆరవ కామెడీ అయినా ఒక సెన్స్ ఆఫ్ కామెడీ, తర్వాత ఒక ఎమోషన్, అన్నీ ఉన్నాయి, ఒక క్రౌర్యం. ఇక్కడ అదేమీ ఉండదు. ఎందుకంటే ఎమీ జాక్సన్ హీరోయిన్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడాను హ్యూమన్ రోబోనాయిడ్, హ్యూమనాయిడ్. దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య అంటే ఈ చిట్టి రోబోను హ్యూమనాయిడ్ మధ్య ఏదైనా లవ్ ట్రాక్ ఇలాంటివి ఏమీ లేవు. స్ట్రైట్ అవే సమస్య, స్ట్రైట్ అవే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, ఇంతే. సో ఒక ఒక టైప్ ఆఫ్ ఈ కాన్ఫ్లిక్ట్ తోటే ఇంటర్వెల్కి వచ్చేస్తుంది. అటు సైంటిస్ట్ వసీకరణ్ కానీ ఇటు చిట్టి కానీ ఇద్దరు పాసివ్గానే అనిపించడం కూడా మేబీ కొంచెం అంటే తలైవ ఫ్యాన్స్కి కొంచెం మేబీ డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. బట్ అక్షయ్ కుమార్ కథ మటుకు రిలెవెంట్గా అనిపిస్తుంది. ఇక టెక్నికాలిటీస్ గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
కురులను తువ్వి పూల దండ ముడిచింది, పూల దండతో పాటి మూతి కూడా ముడిచింది.
మాపై కోపం వచ్చింది, వచ్చిన కోపం గెచ్చింది, అంద సందాల వన్నే నాడి అయినా బాగుంది. కొత్త పెళ్లి కూతురు మదిలో పొసరి సిగ్గు వేసింది, మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది.
కొత్త పెళ్లి కూతురు మదిలో పొసరి సిగ్గు వేసింది, మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది.
ఆమెకు సరదా వేసింది, జరిగి దగ్గరకొచ్చింది, అంద సందాల వన్నే నాడి కోపం పోయింది.
పాటలతోనే పల్లె సీమ పండింది, పల్లె సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది.
చివరకు చిలిపిగా నంగింది, చేయి చేయి కలిపింది, అంద సంద
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో టెక్నికాలిటీస్ పరంగా చూస్తే గనక చిట్టి రోబో 2.0 ఆ పక్షిరాజు అంటే అక్షయ్ కుమార్ చేసేటటువంటి కథ, అతనికి కనెక్ట్ అయినటువంటి ఆ టెక్నికాలిటీస్ అవన్నీ కూడాను, అంటే ఓవర్ టెక్నాలజీ అనేది ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ, అసలు కథ తెలిసిన తర్వాత 2.0లో మనము అంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కానీ సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ కించిత్ కన్నీరు పెట్టుకోవడం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అంతలా మనకి అసలు ఒక ఎమోషనల్ సీన్ లాస్ట్లో కొద్దిగా కనెక్ట్ చేస్తారు. అండ్ రోబోలో బ్యాడ్ చెట్టి ఎంట్రీతోటి రజనీకాంత్కి కూడా తన మార్క్ స్టైలు, మానరిజమ్స్ అన్నీ చూపించేటటువంటి ఒక వీల్ చిక్కింది. అది ట్రైలర్లో చూపిస్తాడే హూ హూ అని ఆ అరుపు, అండ్ మామూలుగా నంబర్ వన్ అని చెప్పుకునేటటువంటి హీరోల మీద ఒక సెటైర్, రజనీ ఫుల్ ఫామ్లో ఈ పాత్రను ఇంకోసారి రక్తి కట్టిస్తే సీక్వెల్లో సర్ప్రైజ్ని చివరి వరకు దాచిపెట్టాడు శంకర్. అఫ్కోర్స్ నేను సర్ప్రైజ్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మీరే చూడండి. అది పెద్ద స్క్రీన్ మీద 3D చూస్తేనే బాగుంటుంది. బట్ దెన్ ఫుట్బాల్ స్టేడియంలో ఒకసారి ఇట్లా ఒక ఫైట్ చేస్తారు, అది మటుకు చాలా ఎక్కువసేపు ఉంటుంది, బట్ స్టిల్ అసలు బోరే కొట్టదు. నిజానికి 2.0ని చాలా ముందే పరిచయం చేసి ఉంటే బాగుంటుంది అని మాత్రం మనకు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అసలు సూపర్ డూపర్ విజువల్స్ తోటి, హై ప్రొడక్షన్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి, హెవీ స్టార్ క్యాస్ట్ తోటి తెరకించడమే కాకుండా అసలు టెక్నికల్లీ సౌండ్ అయినటువంటి శంకర్ ఇండియన్ స్క్రీన్ మీద చేసినటువంటి ఒక మ్యాజిక్ ఇది. ఈ విజువల్ వండర్ అని చెప్పడానికి అసలు మనకి పెద్దంత ఆలోచన కూడా అక్కర్లేదు. చాలామంది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు ట్రైలర్ చూడంగానే ఒక ఇంత కొద్దిగా డిసప్పాయింట్ అయిన మాట మాత్రం వాస్తవం. అందులో నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఐఎమ్ ద వన్ హూ హ్యావ్ రియల్లీ, అసలు నాకు ఏంటంటే ఏంటి అసలు ఇది ఏదో చిన్నపిల్లల సినిమాలాగా, ఏదో చిన్న రుద్రమదేవిలో ఉన్నటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి చూసారా, నాకు అంతకన్నా దారుణంగా అనిపించినాయి. ఏంటి అసలు ఏంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి అని. బట్ అది మరి ఎందుకు అట్లా కట్ చేశారో తెలియదు, కానీ మూవీకి వెళ్తే కనుక 3D మూవీ కనుక చూస్తే అది కూడా మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. మూవీ చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నటువంటి ఒక ఫీల్ వస్తుంది. సో దానికి ఆయనకి, ఆ 24 Crafts ఉన్న టీంకి ఖచ్చితంగా మనం అప్రిషియేషన్ ఇవ్వాలి. అండ్ తన మెచ్యూర్డ్ యాక్టింగ్ తోటి అటు రజనీకాంత్ కానీ ఇటు అక్షయ్ కుమార్ కానీ మూవీకి హైలైట్ ఇద్దరు, రజనీకాంత్, అక్షయ్ కుమార్. ఎస్పెషల్లీ 2.0గా రీలోడ్ అయిన తర్వాత రజనీ తన మేనరిజమ్స్ తోటి అసలు పిచ్చెక్కిస్తారనమాట. అండ్ క్రోమాన్గా నటించినటువంటి అక్షయ్ కుమార్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే ఆల్మోస్ట్ రజనీతో సమానంగా డామినేషన్ అన్నాను కానీ, బట్ యాజ్ అన్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఎప్పుడు కూడా హీ ఎక్సెల్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే టాయిలెట్ కానీ ప్యాడ్మ్యాన్ కానీ ఈ మధ్య అయితే ఇంకా మరీ అసలు అంటే ఎవ్వరు తీసుకున్నటువంటి ఒక వెరైటీ రోల్ తీసుకోవడం, ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది తను అసలు అట్లా తన అంటే ఇట్లాంటి పోర్షన్స్కి తనే కరెక్ట్ ఏమో అన్నట్టుగా చేస్తున్నాడు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ దాట్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే మూవీకి హైలైట్ ఈయనేనా అని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురే అంటే మెయిన్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, అప్పుడప్పుడు ఎమీ జాక్సన్. మిగతా సినిమాల్లో హీరోయిన్లు ఉన్నట్టు ఏదో మామూలుగా వచ్చి పోవడమే కాదు, ఇందులో తనకు కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు, మిగతా వాళ్ళంతా సపోర్టింగ్ క్యారెక్టర్సే. అండ్ ఎక్కడ విజువల్ ట్రీట్ని తగ్గకుండా అలా మెయింటైన్ చేసి కథలో ఉన్నటువంటి ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్డ్గా నడుపుతూ పర్ఫెక్ట్ డైరెక్షన్, పర్ఫెక్ట్ ఎడిటింగ్ తోటి ఎక్సలెంట్గా చేశారు. సెల్ ఫోన్కి సంబంధించి తను చెప్పాలనుకుంటున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నిటినీ అంత విజువల్ ట్రీట్ని అలా మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన విషయమే, బట్ దాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా చూపించారు. అలాగే మూవీలో ఆయన ఇచ్చినటువంటి ఎప్పుడు ఏ మూవీలో అయినా ఇస్తాడు, ఇందులో కూడా అట్లాగే ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఇచ్చాడు, అది ఎక్సలెంట్. అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని సాధ్యాసాధ్యాలు అంటారు చూసారా, అవి కొంచెం లాజిక్ తక్కువ. అది ఇప్పుడే కాదు, చాలా వాటిల్లో లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, శివాజీ సినిమా ఉందా, దాంట్లో మీరు గమనిస్తే ఇలా అంటే రజనీకాంత్ పరంగా నేను చెప్తున్నాను, ఇలా ఉమ్మేస్తాడు ఒక పాటలో, ఉమ్మేస్తే ఆ బుల్లెట్ అలాగా తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ తనకే వచ్చి కొట్టుకోవడాలు ఇలాంటి, అంటే తమిళ సినిమాల్లో కొంచెం ఇట్లాంటి హైలీ హీరోయిక్ యాక్ట్స్ ఎక్కువ. సో అలాంటి లాజిక్స్ పక్కన పెట్టేస్తే టేకింగ్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ అంటే విజువల్స్ టేకింగ్ ఈ రెండింటి మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ పెట్టారో అది స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మూవీలో ఉన్న ఒక్కొక్క సీన్ని విడిగా చూస్తే ఆ యాక్షన్ సన్నివేశాలు తర్వాత చాలా రిచ్ విజువల్స్ అవన్నీ ఆకట్టుకుంటాయి, కానీ మూవీ మొత్తంగా చూస్తే అక్కడక్కడ ఎక్కడో ప్లాట్లో కొంచెం ఒక డిస్కంటిన్యూస్ ఎక్కడో చిన్న థ్రెడ్ ఎక్కడో తెగిందేమో అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడక్కడ కథనం కొంచెం స్లో అండ్ కొన్నిసార్లు ఏమో ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా అలా ఉంటుంది. దీనికి తోడు మూవీ మొత్తం హైలీ సీరియస్గా సాగుతూ ఉంటుంది. సో ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం అని కనుక వెళ్ళేవాళ్ళు ఉంటే ఏంట్రా ఇది, ఒక పాట లేదు, ఒక కామెడీ లేదు, ఏం లేదు అని ఫీల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ని కొంచెం బాగా ఎక్కువ ట్రాక్ చేయడం వల్ల కొంచెం ఆ టింజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం మిస్ అవుతుంది, మరీ ఎక్కువసేపు సాగదీశాడా అనిపిస్తుంది. అమీ జాక్సన్ కూడా రోబో అవడం వల్ల మూవీలో హీరోయిన్ మిస్ అయిందని ఒక ఫీల్ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే మేబీ ఇంకొంచెం టైట్గా ఉండుంటే ఇంకొంచెం ఎంగేజింగ్ ఎలిమెంట్స్తో పాటు అప్పుడు ఈ మూవీ ఇంకొంచెం బాగా అలరించేదా అని ఒక చిన్న ఫీల్ అన్నమాట. ఇంకా ఉన్నది చాలా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అవునను అవునవునను నా బలపంతా నీదని నీరేనని ఊమను
ఊమను ఊమను అవునను అవునవునను నా వెలుగంతా నీవని నీవేనని ఊమను కల నవ్వే కలువ కన్నులు
కలకల నవ్వే కలువ కన్నులు బలపులు తెలుపుటకే కాదా
పక్కన నిలిచిన చక్కని రూపము చక్కిలి గింతలకే కాదా చక్కిలి గింతలకే కాదా ఉమ్మను ఉమ్మను అవునను అవునవునను పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా కమ్మని కలలే కందామాను అవునను అవునవునను అవునవునను దీపాలై మదిలో వెలిగి అనురాగాలు మనవేలే మణిదీపాలై మదిలో వెలిగి అనురాగాలు మనవేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే జీవితమంటే మనదేలే ఉమ్మను అవునను
అవునవునను నా వలపంతా నీదని
నా వెలుగంతా నీవని
ఉమ్మను
ఉమ్మను
అవునను
అవునవునను
ఉమ్మను
నమస్కారం నేను మీ కారుణ్య మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్ ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు మొబైల్ అప్లికేషన్స్ గురించి గేమింగ్ ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ and VB Venkatabhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల్ చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మూవీ పరంగా చెప్పేశాను కదా మొత్తం, నేను ఇలాంటి మూవీస్ చేయాలంటే టెక్నికల్లీ చాలా విషయాలు తెలుసుకోవాలి అండ్ తెలుసుకున్న విషయాలని మళ్ళీ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా కొద్దిగా బాగా తెలిసి ఉండాలి. తెలివిగా ఆ కథలో దాన్ని ఎంబైబ్ చేయగలగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఒక సోల్ లేని సోది మూవీలా తయారైపోతుంది. ఆ విషయంలో మటుకు శంకర్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా మించిపోయాడు. అలాగే అది మనకి ఆల్రెడీ రోబోలో అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అండర్ కరెంట్గా ఉన్న మెసేజ్నే మెయిన్ ముడిసరుకుగా వాడుతూ కథ చెప్పడం, ఆ విషయంలోనూ ఈ సినిమా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. అంటే ప్రపంచం ఉన్నది కేవలం మనుషులకే కాదు మిగతా జీవరాశులకు కూడా అనే విషయాన్ని సూటిగా గుచ్చుకునేలా చెప్పే ప్రయత్నం చేశాడు. అంత మంచి విషయాన్ని ఒక మూవీగా చెప్పాలనే ఆలోచన గొప్పది, బట్ అది సవ్యంగా చెప్పుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి దెబ్బ కొట్టిందల్లా తను అనుకున్న ఆ మెసేజ్ని కథారూపంలో ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేయడం, అంటే కేవలం గ్రాఫిక్స్ని నమ్ముకుని అక్షయ్ కుమార్ చేసిన ఆ క్యారెక్టర్ని చూపిస్తూ సినిమాని లాక్కెడదాం అనుకున్నాడు. అంతేగాని ఆ పాత్ర మంచిదా చెడ్డదా అనేది క్లారిటీ ఇవ్వలేకపోయారు. సో పక్షులకి ఒక పరిరక్షకుడిగా, సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్కి వ్యతిరేకంగా పోరాడే ఆ పాత్ర ఫ్రాంక్లీ స్పీకింగ్ మంచిది. అయితే సినిమాలో ఆ పాత్ర మీదే రజనీకాంత్ పోరాటం మొదలుపెట్టేసరికి మనకి రజనీ చేసేది మంచి పని అని అనిపించదు. సో అంత మంచి థాట్ ఉన్న వ్యక్తి ఆవేదనతో యుద్ధం ప్రకటిస్తే అతనే హీరో అనిపిస్తాడు కదా, అతన్ని నాశనం చేయాలనుకునే రజనీ పాత్రమే విలన్ అనిపిస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం దెబ్బ కొట్టేసింది. అంటే అక్షయ్ కుమార్ మీద అంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం వల్ల ఎవరు హీరో ఎవరు విలన్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ అప్పట్లో వచ్చిన రోబో హై ఎండ్ కమర్షియల్ మూవీ, అందులో హీరో విలన్ హీరోయిన్తో లవ్ ఫన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ విలన్ ఎవరనేది ఎలాగో క్లారిటీ మిస్ అయింది. ఫన్ జీరో, లవ్ సీన్సా లేవు, ఎందుకంటే హ్యూమనాయిడ్ రోబో అది. సో ఓన్లీ రజనీ అక్షయ్ మధ్య జరిగే ఫైట్స్ లాగా ఉండేసరికి ఆ గెటప్, అక్షయ్ కుమార్ గెటప్, ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే భారీ ఎపిసోడు, ఎస్పెషల్లీ అందులో అంటే ఇది కొంచెం టింజ్ ఆఫ్ సర్ప్రైజ్ మరి చెప్పాలో లేదు తెలీదు, మీరు చూడండి బాగుంటుంది. ఆ ఎపిసోడ్, ఆ ఫైట్ ఎపిసోడ్ లెంత్ కూడా కొంచెం బాగా ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీస్తున్నాం కదా పాటలు ఎందుకు అనుకున్నాడేమో, కానీ మొత్తానికి సినిమాలకి మామూలుగా మనకి అందులో రజనీ మూవీస్కి పాటలు లేకపోతే ఏంటో విచిత్రంగా ఉంటాయి. అలాంటిది రజనీకాంత్, ఎమీ జాక్సన్ లాంటి స్టార్స్తో పాటలు లేకపోయేసరికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా ఏదో ఓకే అన్నట్టు అనిపిస్తుంది. అందులోనూ పేర్లు పాడేటప్పుడు వచ్చే ఒక్కటే పాట, అది కూడా ఈ ఏఎంఐ చేసేవే ఇలాంటి సాంగ్స్ లాగా మంచి సూదింగా లేదు, అలా అని చెప్పి మంచి తీన్మారు బీటు అలా కూడా లేదు, రెహమాన్ స్థాయి మ్యూజిక్లా అనిపించదు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. ఈ పాట కూడా అంటే ఇదివరకు రెహమాన్కి ఉన్నటువంటి ఛామ్ ఏదైతే ఉందో, ప్రేమికుడు, జెంటిల్మెన్, ఇవన్నీ, బాంబే రోజా, అంతెందుకు ఎంఐ చేసేవే, ఓకే బంగారం, కానీ కొన్ని సినిమాల్లో పాటలు ఈ మధ్య ఎందుకో వింటే, బాగా వింటూ ఉంటే కంటిన్యూస్గా అప్పుడు కానీ బాగుంది అని అనిపించట్లేదు, మరి ఎందుకో, లేదా మనకే కొంచెం అది అలవాటైపోయి ఉంటుంది విచిత్రంగా అనిపిస్తుంది తెలియదు కానీ. సో బీజిఎం పరంగా చాలా బాగుంది, బట్ పాట పరంగా రెండు, ఎంతర లోకపు సుందరివే ఒకటి, ఇంకోటి రండాలి అని ఒక సాంగ్, ఈ రెండే ఉన్నాయి. అది టైటిల్స్ పడేప్పుడు వస్తుంది కాబట్టి పాటలకు అంత ప్రాముఖ్యత లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది. అండ్ టెక్నికల్లీ హాలీవుడ్ రేంజ్ విజువల్ ట్రీట్, కానీ ఎంత విజువల్ ట్రీట్ అయినా జస్ట్ ఓన్లీ గ్రాఫిక్స్తో ఒక సినిమా నడిపించలేం కదా, ఒక కథ ఉండాలి, దానికి ఎమోషన్ ఉండాలి, అప్పుడే విజువల్స్గా నిండుదనం, అది లేనప్పుడు ఏదో ఒక వీడియో గేమ్ చూసినట్టే ఉంటుంది. ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, ఆంటోనీ ఎడిటింగ్ అదిరిపోయింది, బట్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచెం లెంత్ తగ్గిస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్. ఓవరాల్గా మూవీ గాడ్జిల్లా కథకి కొంచెం ఏదో అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి తగ్గ, అంటే ఒక ఇరాడికేషన్కి సంబంధించిన కథని కలిపేస్తే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అందుకే కిడ్స్కి బాగా నచ్చుతుంది, పిల్లల మనసు ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. బట్ కథ, ఎమోషన్ ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం మాత్రం ఖాయం. ఎందుకంటే మూవీ అన్నప్పుడు అంటే మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ చూస్తూ ఇదేంటి అసలు అని అనుకుంటే కుదరదు, అలా ఉంది ఇది. టెక్నికాలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మూవీ యాక్షన్ థ్రిల్లర్గా ఉండి ఒక గ్లోబల్ మెసేజ్ కూడా ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనేది మనం కొంచెం ఘంటాపథంగానే చెప్పొచ్చు. అందులోనూ రెండు సినిమాలు, ఐ తర్వాత స్నేహితుడు, రెండు ఫ్లాప్ అయ్యేసరికి ఈ దోవ అయితే బెస్ట్ అనుకున్నాడో మరేమో కానీ ఇలా కంటిన్యూ అవుతున్నాడు. స్టిల్ బాగానే సక్సీడ్ అయ్యాడు, నాకైతే నచ్చింది. ఇఫ్ ఎట్ ఆల్ మరీ ఇంకా లాజిక్లు అవి చూసి అసలు ఇది సాధ్యమేనా అనుకుంటే మాత్రం నచ్చకపోవచ్చు, ఇదండి వాళ్ళ చిత్రం పడార విచిత్రం. తిరిగి రేపటి చిత్రం పడార విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 30, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.